ಪ್ರೇಮಧಾರ
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 ప్రేమధార
బైబిల్ అధ్యయన పాఠశాల
శ్రోతలకు స్వాగతం.
తెలుగు ప్రజలకు పరలోక వరంగా దేవుడు ప్రసాదించిన అపూర్వ కానుక
ప్రేమధార
నలిగిన హృదయాలకు నెమ్మది,
నిరాశాపరులకు నిరీక్షణ,
అందరికీ ఆనందం.
ఇదే మా ఆకాంక్ష.
దేవుని ప్రేమ ధారావాహికంగా ప్రవహించే వేద పారాయణ కార్యక్రమం
ప్రేమధార.
ప్రియ శ్రోతలు, బాగున్నారా? మీ ఇంట్లో అందరూ క్షేమంగా ఉన్నారా? వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ దేవునితో, తమ తోటి వారితో సరైన సంబంధాలు కలిగి ఉండాలి. మీరలా ఉన్నారా? 2 కొరింథీ 12:9 పౌలన్నాడు, ప్రభు అంటున్నాడు, నా కృప నీకు చాలు. కృప అంటే దేవుని శక్తి, సామర్థ్యం. 1 కొరింథీ 15:10 పౌలే అన్నమాట, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను. నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. అందరికంటే నేనెక్కువగా ప్రయాసపడ్డాను. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపే. శ్రోతలు, మీకేమనిపిస్తోంది? దేవుని కృప నాకు చాలు, దేవుని కృప నాకు తోడై ఉన్నది గనుక నేను ప్రయాసను ఓర్చుకోగలుగుతున్నాను అని చెప్పగలరా? మర్చిపోకండి, విశ్వాసులకు దేవుని కృప అన్నిటికీ చాలిన శక్తి, సామర్థ్యము. పౌలు తిమోతికి రాస్తూ అన్నాడు, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవుకా. దేవుని కృప మన బలహీనతలో దేవుని బలాధిక్యమే. అట్టి కృపాబలం విశ్వాసులమైన మనకందరికీ నిత్యావసరం. రండి, ప్రార్థన చేసుకుందాము. కృపాసత్య సంపూర్ణుడా మా పరమతండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తునందు మాకు నీవు అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదము కొరకు నీకు కృతజ్ఞులం. మా శ్రోతలను, వారి కుటుంబాలను దీవించండి. వారి పిల్లలకు ఆయురారోగ్యములిచ్చి వారిని ఆశీర్వదించండి. చిన్న బిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దండి. నీ కృపలో క్రైస్తవ కుటుంబాలు వర్ధిల్లాలని వారి పక్షమున విజ్ఞాపన చేస్తున్నాము. క్రైస్తవ కుటుంబాల చుట్టూ ప్రభు మీ రక్తప్రోక్షణ కంచెగా వేసి వారిని కాచి కాపాడండి. కుటుంబాలలో పరస్పర ప్రేమ సంబంధాలు బలపడాలని, నీకు మహిమ కలగాలని ప్రార్థిస్తున్నాము. సంఘములను, సంఘ సేవకులను, కాపరులను, సువార్తికులను నీ ఆత్మాభిషేకమిచ్చి బలపరచండి. సంఘ ఉజ్జీవము కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్నాము. క్రీస్తునందు మహిమలో ప్రతి ఆశీర్వాదము అనుగ్రహిస్తావని, ప్రతి అక్కరా తీరుస్తావని నిరీక్షిస్తున్నాము. మా దేశమును, దేశ ప్రజలను దీవించండి. దేశమందు ప్రతి ఒక్కరూ దైవభయము, పాపభీతి కలిగి ఉత్తమ పౌరులై జీవించాలని ప్రార్థిస్తున్నాము. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే వాస్తవాన్ని అందరూ గ్రహించాలని ప్రార్థిస్తున్నాము. దేశమందు పాడి పంటలు సమృద్ధిగా కలిగి దేశము సుభిక్షమై కరువు కాటకాల నుండి, ప్రకృతి వైపరీత్యముల నుండి, దౌర్జన్యముల నుండి అమాయకులైన ప్రజలను కాపాడండి. చెరసాలల్లో శిక్ష అనుభవించే నేరస్తులకు పశ్చాత్తాపము కలగాలని, వారిలో పరివర్తన రావాలని ప్రార్థిస్తున్నాము. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచి విమోచనాత్మకమైన యేసు కృపను విశ్వాసముతో స్వీకరించగలిగేటట్లు అందరిపై మీ దీవెనలు కృమ్మరించండి. సైతానీయ దుష్టశక్తులను, అంధకార క్రియలను లయపరచండి. నేటి వాక్య అధ్యయన శుభములు మాకందరికీ సమృద్ధిగా అనుగ్రహించుమని మా ప్రభువు ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శుభనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం జకర్యా గ్రంథం 3:1-5 వరకు. జాగ్రత్తగా వినండి. యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువా నిలువబడము, సైతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలిచి ఉండడము అతడు నాకు కనపరిచాడు. సైతాను, యెహోవా నిన్ను గద్దిస్తాడు, యెరూషలేమును కోరుకునే యెహోవా నిన్ను గద్దిస్తాడు, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివివలినే ఉన్నాడు గదా అని యెహోవా దూత సైతానుతో అన్నాడు. యెహోషువా మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలువబడి ఉండగా దూత ఆ దగ్గరే నిలిచి ఉన్నవారిని పిలిచి, ఇతని మైలబట్టలు తీసివేయండి అని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరిస్తున్నాను అని సెలవిచ్చాడు. అతని తలమీద తెల్లని పాగా పెట్టించండని నేను మనవి చేయగా, వారు అతని తలమీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతణ్ణి అలంకరించారు. యెహోవా దూత దగ్గర నిలుచున్నాడు. అప్పుడు యెహోవా దూత యెహోషువాకు ఈలాగు సెలవిచ్చాడు. ప్రియశ్రోతలు వింటున్నారా? దర్శనంలో యెహోషువా సైతాను కనపడుతున్నారు. జకర్యాకు దేవుడు 10 దర్శనాలిచ్చాడు. బైబుల్ అంతటిలోకి ఎంతో భావగర్భితమైన దర్శనాలను సూచిన ప్రవక్త జకర్యా. ఈ 10 దర్శనాలు ప్రకటించే సందేశం ఒకటే. ఈ దార్శనిక సందేశాలను ఇతర ప్రవచనాలతో సరిపోల్చి చూడాలి. 2 పేతురు 20:20 మీ హృదయాలపై ముద్రించుకోండి. ఒకడు తన ఊహను బట్టి చెప్పటం వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోవాలి. అనగా లేఖనమంతా ఒకటే, లేఖనాలలో సందేశమూ ఒకటే, పరస్పర విరుద్ధమైన వాక్యాలు అందులో ఉండవు. గ్రంథకర్త మనస్సే లేఖనమంతటా వ్యక్తమవుతుంది. గతమందలి నిత్యత్వము నుండి భవిష్యత్తులోని నిత్యత్వం వరకు దేవుని మాట ఒకటే, దేవుని బాటా ఒకటే, ఏమాత్రమూ తేడా రాదు. దర్శనాన్ని జకర్యా చూచాడు. ఆ దర్శనంలో యెహోవా దూత ఎదుట యెహోషువా నిలిచి ఉన్నాడు. అతణ్ణి ఎదిరించడానికి సైతాను కుడివైపున నిలిచాడు. ప్రవక్త అంటున్నాడు, నా దర్శనంలో నేను ప్రధాన యాజకుణ్ణి చూచాను, అతడు యెహోషువా. శ్రోతలు, ఈ యెహోషువా ఎవరనుకున్నారు? ఇశ్రాయేలీయులను వాగ్దత్త భూమికి నడిపించిన యెహోషువా కాదు, బబులోను చెర నుండి తిరిగి స్వదేశానికి వచ్చిన ఇశ్రాయేలు శేషిత ప్రజకు యాజకుడుగా సేవ చేసిన మరో యెహోషువా. యెహోషువా అనే పేరుకు అర్థం యెహోవా రక్షిస్తాడు. కొత్త నిబంధన గ్రీకు భాషలో యెహోషువా అనే పేరుకు హ్రస్వరూపమే యేసు. యేసు పుట్టుకను గురించి దేవదూత చెప్పిన మాట మనకు జ్ఞాపకం ఉంది గదూ. మత్తయి సువార్త 1:21 మరియ ఒక కుమారుణ్ణి కంటుంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు గనుక ఆయనకు యేసు అనే పేరు పెడతావు. ఈ ప్రధాన యాజకుని పేరు యెహోషువా అనడం ఎంతో సమంజసం. ఇశ్రాయేలు జాతిని దేవుడు ఒక పరిశుద్ధ యాజక వంశంగా చేయాలని సంకల్పించాడు. ఈ ప్రధాన యాజకుని పేరులోనే ప్రవచనముంది. యెహోవా దూత ముందు నిలిచి ఉన్నాడు. యెహోవా దూత అంటే యేసుక్రీస్తే. యేసు అవతరించకముందు ఈ లోకానికి వచ్చిపోతూ ఉండేవాడు. ఆయన యెహోవా దూత అని బైబిలు పేర్కొంటుంది. సైతాను ఆయనకు కుడివైపున నిలిచి ఉన్నాడు. జకర్యా తన దర్శనంలో యెహోషువాను చూచాడు. అంతేకాదు, సైతానును కూడా చూచాడు. సైతాను కూడా ఒక వాస్తవ వ్యక్తి అని దీన్ని బట్టి మనకు తెలుస్తోంది. ఈ చివరి రోజుల్లో సైతాను విషయాలలో అనేకులు ఆసక్తి కనపరుస్తున్నారు. గత 50 సంవత్సరాలు ఈ సైతాను సంగతే మరిచిపోయారు. వాడి సంగతి వదిలేస్తే వాడే పోతాడులే అనుకున్నారు. వాడు అలా పోయే రకం కాదు. వాడొక వాస్తవ వ్యక్తి. సైతాను ఒక ఊహ కాదు, కల్పన కాదు. సైతాను ఉన్నాడు, ఇది వాస్తవం. మానవాతీత విషయాలపై ఈ మధ్య కొందరికి అధిక శ్రద్ధ కలుగుతోంది. అయితే ఈ ఆసక్తి దేవుని వైపునకు కాక సైతాను వైపు మరలింది. చెడుగు, పాపం, అపరాధం, అక్రమం అంతా సైతానే అని గుర్తిస్తున్నారు. అతన్ని గురించి ఇంకా తెలుసుకుందామనే ఆశ మనుష్యులలో కలుగుతోంది. అయితే యేసుప్రభు దేవుడు. మంచి అనేది, గొప్పతనం అనేది యేసే. యేసునందే సమస్త శుభములు ఉన్నాయి. యేసును వ్యక్తిగతంగా తెలుసుకోవడం, యేసును కలిగి ఉండడం మనందరి కర్తవ్యం. ఇక్కడ జకర్యా చూచిన దర్శనంలో సైతాను యెహోషువా కుడిప్రక్కనే ఎందుకు నిల్చున్నాడు? అతని మీద నేరాలు మోపడానికి, నిందలు వేయడానికి. కుడివైపుగా సైతాను నిలిచి ఉన్నాడు. నిందారోపణలు చేయడమే సైతాను పని. రాత్రింబగళ్ళు వాడి ఆలోచన ఇదే. దేవుని బిడ్డలపై నిందారోపణ చేస్తూ ఉంటాడు. అయితే మన పక్షాన వాదించడానికి దేవుని వద్ద మనకు ఉత్తరవాది ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. సైతాను అభియోగాలను తిప్పికొట్టడానికి మన పక్షాన యేసు మాట్లాడతాడు. మన పక్షాన తండ్రి ఎదుట న్యాయవాది, మధ్యవర్తి యేసుక్రీస్తే. ప్రకటన గ్రంథం 12:10 ఇదే మాట అంటోంది. రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపేవాడైన అపవాది. దేవుని బిడ్డలు అంటే ఈ అపవాదికి ఎంతో అక్కసు. వాడి పేరే అపవాది. అపవాదాలను ప్రచారం చేయడంలో అతడు అందెవేసిన చెయ్యి. సైతాను యెహోషువాకు కుడివైపున నిలువబడి అతని మీద అభియోగాలను ఏకరువు పెడుతున్నాడు. అందుకే వాడు కుడిప్రక్కన నిలిచి ఉన్నాడు. దేవునితో సైతాను అంటున్నాడు, ఈ యెహోషువా మంచివాడు కాడు, అతనిలో లోపాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు, అపవాది ఇశ్రాయేలు జాతిపై కూడా అభియోగాలు గుప్పిస్తాడు. యూదజాతికి, ఇశ్రాయేలు ప్రజకు సైతాను బద్ధ విరోధి. సైతాను ఇశ్రాయేలుకు చేయ తలపెట్టిన కీడు ఇంతా అంతా కాదు. అయితే మన పక్షాన వాదించడానికి, సైతాను నోరు మూయించడానికి యేసుక్రీస్తు మనకు ప్రతినిధిగా పరలోకంలో ఉన్నాడు. దేవునికి మనకు మధ్యవర్తి అయిన యేసు ఇంకా నరుడుగానే పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమందున్నాడు. దేవునికి స్తోత్రం. 1 యోహాను 2:1 యోహాను అన్నాడు, ఎవడైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. పాత నిబంధనలో యెహోవా దూత అన్నప్పుడు యేసుక్రీస్తే అని మనం గుర్తించాలి. యేసుక్రీస్తు ఎదుట యెహోషువా ఉన్నాడు. యెహోషువా ప్రధాన యాజకుడు. ఆయన అనగా యేసుక్రీస్తు అంటున్నాడు, సైతాను, ప్రభువు నిన్ను గద్దించునుగాక. సైతాను అపవాది లూసిఫరు. అతణ్ణి దేవుడు గద్దించాల్సిందే. యెషయాగ్రంథం 14:12 దేవుడు సృజించిన లూసిఫరు తేజో నక్షత్రం, వేకువ చుక్క. అలాంటి వ్యక్తి సైతానైపోయాడు. అతణ్ణి దేవుడే గద్దించాలి. ఇంతకు లూసిఫరు చేసిన పాపమేమిటి? దొంగతనమా? హత్యనా? వ్యభిచారమా? కాదు, లూసిఫరు పాపం గర్వం. లూసిఫరుకు స్వంత చిత్తమున్నది గాని తన చిత్తాన్ని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రయోగించి అలా పాడైపోయాడు. యెషయాగ్రంథం 53:6 మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాము. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగాడు. హత్య, దొంగతనం, అబద్ధం, వ్యభిచారం అనే ఈ పాపాలన్నీ మానవులు తమకిష్టమైన త్రోవకు తొలగిపోవటం నుండి వచ్చినవే. ఇది మానవత మొత్తానికి సంబంధించిన సమస్య. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలనే ఉన్నాడుగదా. యెహోవా దూత సైతానుతో అన్నాడు, అగ్నిలో నుండి తీయబడిన కొరివి, యెరూషలేమును కోరుకునే యెహోవా నిన్ను గద్దిస్తాడు. సైతాను తెచ్చిన అభియోగం యెహోషువా వ్యక్తిగత సమస్య కాదు, ఇది యెరూషలేముకు సంబంధించింది. యెరూషలేము ఇశ్రాయేలు యొక్క జాతీయ కేంద్రం, రాజధాని నగరం. నెబుకద్నెజరు ఈ పట్టణాన్ని ధ్వంసం చేశాడు. అప్పటి నుండి 70 సంవత్సరాలుగా ఆ పట్టణం అలాగా శిథిలాలలోనే ఉండిపోయింది. ఆ శిథిల అవశేషాలలో నుండి కొత్త మందిరం నిర్మాణమైందంటే అది గొప్ప విశేషం. అగ్నిలో నుండి తీయబడిన కొరివి, దేవుడు రక్షించుకున్న మనమందరము అగ్నిలో నుండి తీయబడిన కొరివిలాగే ఉన్నాము. నువ్వు నేను రక్షించబడము ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన కాదు, అది దేవుని నిత్య సంకల్పం. ఒక పాపి రక్షించబడ్డాడంటే అతడు అగ్నిలో నుండి తీయబడిన కొరివి. యెహోషువా మలిన వస్త్రములు ధరించినవాడై దూత సముఖములో నిలువబడి ఉన్నాడు. శ్రోతలు, ప్రధాన యాజకుడైన యెహోషువాను చూడండి. ఇది ఒక్క యెహోషువాకు మాత్రమే పరిమితమైన దర్శనం కాదు, ఇది మానవత అంతటికీ సంబంధించిన జటిల సమస్య. దేవుని వాగ్దానమున్నది, ఆ భూమిని ఇశ్రాయేలు జాతికి దేవుడు అనుగ్రహించాడు. దేవుడు స్వయంగా వచ్చి వారి మధ్యన ఉంటాను అన్నాడు. ఒక జాతిగా వారికి పునరుద్ధరణ, పునరుజ్జీవం కలగబోతోంది అన్నాడు దేవుడు. అది ఇంకా జరిగి ఉండలేదు, జరిగి తీరుతుంది అని దేవుని ప్రవచన వాగ్దానం. ప్రజలు ఆయనకు దూరంగా తిరుగాడుతున్నారు, పాపంలో జీవిస్తున్నారు. జకర్యా పరిచర్య దినాలలో ఇశ్రాయేలీయులు మరీ హీనస్థితికి దిగజారిపోయారు. పాపులు నివసించే భూమి పవిత్ర భూమి ఎలా అవుతుంది? ఇంతవరకు జకర్యాకు వచ్చిన దర్శనాలలో దేవుడు శత్రువులను శిక్షించాడు, వారిపై ప్రతీకారం తీర్చుకున్నాడు. ప్రజలకు ఎంతో ఆదరణ కలిగింది. ఇశ్రాయేలు పట్ల దేవుని కృప విస్తరించింది. దేవుడు మహాపరిశుద్ధుడు, తన ప్రణాళికను పాపుల మధ్య ఎలా అమలుపరచగలడు? దేవుని నీతి, దేవుని కృప దేవుని బిడ్డల పట్ల సార్థకం అవటానికి వారి ప్రవర్తనలో పరివర్తన రావాలి గదా. ఈ సత్యమే జకర్యా దర్శనము మనకు బోధపరుస్తుంది. ఈ దర్శనంలో యెహోషువా ఇశ్రాయేలు జాతికి ప్రతీక. యెహోషువా మురికి బట్టలు ధరించాడు. యాజకుల దుస్తులు ఎలా ఉండాలి? అతని దుస్తులు ఎట్టి మరక, మచ్చ, డాగు లేకుండా ఉండాలి. అలా కాకపోతే అతడు యాజక పరిచర్యకు అనర్హుడు, అయోగ్యుడు అవుతాడు. యెహోషువా అప్పుడు ప్రధాన యాజకుడు. అయితే ఈ దర్శనంలో యెహోషువా తన జాతి మొత్తానికి సంకేతంగా నిలువబడి ఉన్నాడు. ఒక మానవుడుగా యెహోషువా పరిపూర్ణుడు కాడు. అతడు ప్రధాన యాజకుడు కావచ్చు, మరే గొప్ప పదవైనా అతనికి ఉండవచ్చుగాని అతణ్ణి దేవుడు మలిన వస్త్రాలు ధరించినవాడు అంటున్నాడు. నిజమే, ఆ మాటకొస్తే ప్రతి మనిషి పాపే. కాని ఇక్కడ యెహోషువాను ఒక వ్యక్తిగా దేవుడు చూడడం లేదు, మనం అతనిలో ఇశ్రాయేలు జాతి మొత్తాన్ని చూడగలగాలి. అదే దర్శనంలోని రహస్యం. సంవత్సరానికొకసారి ప్రాయశ్చిత్త దినమని వస్తుంది. అప్పుడు ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెడతాడు. అతడు తన జాతి అంతటికీ ప్రతినిధి. అలాగే మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు తన విశ్వాసులందరి పక్షాన ఉన్నాడు. విశ్వాసులందరినీ యేసుక్రీస్తునందు మనం చూడగలం. విశ్వాసులందరూ అంటే ఆయన సంఘమే. యేసుక్రీస్తు ఈ రోజున పరలోకంలో మనందరి పక్షాన తండ్రి ఎదట విజ్ఞాపన చేస్తున్నాడు. జకర్యా చూచిన 10 దర్శనాలలో ఈ ప్రత్యేక దర్శనం ఇశ్రాయేలు జాతి స్థితిని చూపుతోంది. ఈ దర్శనాన్ని సంకుచిత దృష్టితో కాక విశాల దృక్పథంతో, ఒక జాతి యొక్క నిజస్వరూపాన్ని చూపే ఎక్స్రేలాగా చూడాలి. ప్రధాన యాజకుని యందు మనకు ఇశ్రాయేలు జాతి యావత్తూ కనిపిస్తుంది. ప్రధాన యాజకుడు జాతి అంతటి కోసం ప్రార్థన విజ్ఞాపనలు చేస్తాడు. జాతి పాపాలు తన పాపాలుగా తానే ఒప్పుకుంటాడు. తనను తాను తన జాతితో సంయుక్తపరచుకుంటాడు. గనుక ఈ దర్శనంలో యెహోషువా అనే వ్యక్తి యొక్క వ్యక్తిగత సమస్యగా దీన్ని మనం చూడకూడదు. ఇది ఇశ్రాయేలు జాతి అంతటికీ సంబంధించిన సంగతి. యెహోషువాను గురించి చెప్పబడిందంతా ఇశ్రాయేలు జాతిని గురించి చెప్పిందే. యెహోషువాపైకి తీర్పు, ఇశ్రాయేలు జాతిపై దేవుని తీర్పు. ఇశ్రాయేలును దేవుడు ఏం చెయ్యబోయేది యెహోషువాకు ఆరోపించబడుతోంది. యెహోషువా ఒక ప్రధాన యాజకుడుగా తన జాతితో పూర్తిగా సంయుక్తపరచబడ్డాడు. యెహోషువా ఒక జాతీయ సంకేతం. అతడు తన జాతికి ప్రతినిధి. దేవుడు ఇశ్రాయేలు జాతిని ఏర్పరచుకున్నాడు. ప్రధాన యాజకుని దుస్తులు సన్నని నారతో తయారు చేయబడినవి. లోపలి వస్త్రాలు తెల్లనివి, అందమైన దుస్తులు. దేవుని మహిమను ప్రతిఫలించే తెల్లని దుస్తులు. యెహోషువా తన జాతికి ప్రాతినిధ్యం వహించి ఉన్నాడు. అతని దుస్తులు పవిత్రమై శుచిగా ఉండాలి, కాని అవి మలిన వస్త్రాలు, మురికి బట్టలు ధరించి ఉన్నాడు. మలిన వస్త్రాలు అంటే పెంట అంటిన వస్త్రాలు అని అర్థం. ఆ బట్టలు వాసన కొడుతున్నాయి, భరించరాని కంపు, దుర్వాసన. సర్వశక్తిమంతుడైన దేవునికి ఇశ్రాయేలు జాతీయ పాపాలు మలిన వస్త్రాలలాగా పెంట కంపు కొడుతున్నాయి. దీనికి పరిష్కారమేది? ఏం చెయ్యాలి? రోమాపత్రిక 10:4 ఏమంటోంది? విశ్వసించే ప్రతివానికి నీతి కలగడానికి క్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడు. ఎవరైనా సరే నిరభ్యంతరంగా దేవుని దగ్గరికి క్రీస్తు ద్వారా రావచ్చు, పాపక్షమాపణ పొందవచ్చు. నీవు చేసిన పాపాన్ని బట్టి దూరం కావాల్సిన అవసరం లేదు. దేవుని దగ్గరికి వచ్చి శుద్ధి పొందవచ్చు. తన ఎదుట నిలిచి ఉన్న వారితో ఆయన అన్నాడు, ఇతని మైల బట్టలు తీసివెయ్యండి. ఆయన అన్నాడు, నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరిస్తున్నాను. మురికి బట్టలతో యెహోషువా ఒక క్షణం కూడా దేవుని సన్నిధిలో నిలవలేకపోయాడు. దేవుడు మహానీతిమంతుడు, పరిశుద్ధుడు. యెహోషువా బలహీనత బయలుపరచబడింది. మలిన వస్త్రాలు ధరించి ఉన్నందున అభియోగం తేవడానికి సైతానుకు సందు దొరికింది. సైతాను ఈ మలిన వస్త్రాలను వేలుపెట్టి చూపుతున్నాడు. అయితే ప్రభు అతని మలిన వస్త్రాలను తొలగించి ప్రశస్త వస్త్రాలతో అలంకరించాడు. అతని దోషమును పరిహరించాడు. యెహోషువా ఒక్క ఇశ్రాయేలు జాతికే కాదు, ఈ రోజున మనకు కూడా ప్రతినిధిగా కనిపిస్తున్నాడు. ఒక విశ్వాసి యొక్క పాపక్రియలు ఎంత అసహ్యమనిపిస్తాయో దేవుడు ఈ దర్శనంలో తేటగా చూపుతున్నాడు. యెహోషువా దేవుని ఎదుట యాజకుడుగా సేవ చేస్తున్నాడు. పాత నిబంధన వ్యవస్థలో యాజకులను దేవుడే స్వయంగా నియమించాడు. అయితే ఈ రోజున కొత్త నిబంధన ప్రకారం ప్రతి విశ్వాసీ ఒక యాజకుడే. అయితే కొందరి దుస్తులు మలిన వస్త్రాలు, కంపు కొడుతున్నాయి. క్రీస్తు నాకు నీతి వస్త్రాలు తొడిగించాడు అంటావా? నిజమే. నీవు రక్షించబడినప్పుడు నీతి వస్త్రాలు వచ్చాయి. మలిన వస్త్రాలు పాపానికి సంకేతం. వాటిని తొలగించాలి, విడిచెయ్యాలి. మంచి శుభ్రమైన అందమైన బట్టలు ధరించాలి. క్రీస్తు నీతి మనకు అలంకారం, అవే మనకు అందమైన దుస్తులు. రక్షణ పొందిన బిడ్డలారా, ఎప్పటికప్పుడు మలిన వస్త్రాలను విడనాడాలి. క్రీస్తు నీతి వస్త్రాలతో మనలను మనం అలంకరించుకోవాలి. ఈ సందర్భంలో రోమాపత్రికను ఒకసారి పరిశీలించండి. ఈ పత్రికలోని 3 మానవుడు దేవుని ఎదుట ఘోర పాపిగా కనిపిస్తున్నాడు. మనమంతా పాపమాలిన్యంలో ఉన్నట్లే కనపడుతోంది. మన స్వనీతి దేవునికి మురికి బట్టల్లాగా కనపడుతోంది. ఈ దర్శనంలోని యెహోషువాలాగే ప్రతి మనిషి దేవునికి కనపడుతున్నాడు. రోమాపత్రిక 3:21-24 ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుతున్నది. దానికి ధర్మశాస్త్రము, ప్రవక్తలు సాక్ష్యమిస్తున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై నమ్మేవారందరికీ కలిగే దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మేవారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. శ్రోతలు గ్రహించండి, క్రీస్తు చనిపోయాడు, తన రక్తం కార్చాడు, మనకు ఆయన సన్నిధిలోనికి ప్రవేశం లభించింది. ఆయన సన్నిధిలో ఆయన నీతి వస్త్రాలుండాలి కాని మన స్వనీతి వస్త్రాలు ధరించుకోకూడదు. ఆ బట్టలు తొలగించి మనల్ని క్రీస్తు తన నీతి వస్త్రాలతో అలంకరిస్తాడు. ఆయన నీతి వస్త్రాలు మనకుంటే సైతాను ఎట్టి అభియోగమూ తేలేడు. క్రీస్తు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవునికి స్తోత్రం. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.
కార్యక్రమంలో మీరింతవరకు జకర్యా గ్రంథ వర్తమానాలు వింటూ ఉన్నారు. ఈ వర్తమానాల ద్వారా పొందిన మేలులు వెంటనే మాకు వ్రాస్తారుగా. జకర్యా గ్రంథ వర్తమానాలపై గొప్ప దర్శనం అనే పుస్తకాన్ని సిద్ధం చేస్తున్నాం. గొప్ప దర్శనం అనే పుస్తకం కావలసిన వారు ఈరోజే మాకు ఉత్తరం రాసి లేదా ఫోన్ చేసి మీ పేరు నమోదు చేయించుకోవచ్చు. మా అడ్రస్: ప్రేమధార, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్లు 9399952570. మరొక నంబర్ 9399952580. మా ఇమెయిల్ ఐడి telugu.ttb@radio882.com. మా వెబ్సైట్ వివరాలు www.radio882.com. సిద్ధపడుచు